சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத்.
பார்வதீதேவி ஹிருதயம் అనే తామర పువ్వుని వికసింపజేసే సూర్యుడివి. తండవఖేళన పట్టపాలన అనుగ్రహించు. నీవు చెప్పినట్టుగా 11 రోజుల పాటు ఏకధాటిగా విభూతితో అభిషేకం చేశాను, సత్సంతానాన్ని ప్రసాదించన్నట్ట. ఆయన అన్నాడు, నాయన పూజ చేసావు, పూర్తి చేసావు, కానీ 10 రోజుల పాటు వేళ తప్పకుండా ఉన్నావు, 11వ రోజు శ్మశానంలో భయపడి వెనక్కి వచ్చి వేళ తప్పావు. అంచేత నీ వ్రతం ఫలించిన లోపం ఉండిపోయింది. ఆ లోపం వల్ల నీ కొడుకు పుట్టడం ఖాయం. కానీ 8 సంవత్సరాలు పూర్తిగా గాని 8వ సంవత్సరంలో వాడి గండం ఉంటుంది. ఇంచేత దోషం చేస్తే ఎప్పుడైనా అంతే, వ్రతాలలో దోషం మటుకు చేయకూడదు. ఆ దోషం వల్ల నీకు పుట్టే కుమారుడికి అకాల మరణం వస్తుంది, తప్పదప్పు అన్నాడు. అరే రే, ఇంత కష్టపడి వ్రతం చేశాను, ఇంత వ్రతం చేశాక అకాల మరణం అంటాడు ఈయన అని మనస్సులో చాలా బాధపడిపోయి ఇంటికి వచ్చాడు. సరే, ఏం చేస్తాం, దైవానుగ్రహం ఇది, ఎవ్వరం ఏం చేయలేము. ఎప్పుడు ఏది ఎలా జరగాలో అదంతా పరమేశ్వర సంకల్పం అట, మన చేతిలో ఏమీ లేదు. సమస్తం దైవాధీనం, దైవాధీన విధం జగత్ అనుకున్నాడు. నిర్వికారంగా ఇంటికి వచ్చాడు. అసలు సంతానం లేకపోవడం కంటే అసలు 8 ఏళ్ళైనా ఒక కొడుకు పుడతాడు కదా, వాడు ఉంటాడు కదా అనుకున్నాడు ఆయన. ఈ విధంగా ఇంటికి వచ్చిన తర్వాత ఆయన భార్య ప్రమ్ములోచ గర్భం ధరించింది, కొడుకు పుట్టాడు. మృకండస్య అపత్యంపమాన్ మార్కండేయ, మృకండు కొడుకు కాబట్టి వాడికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. పుట్టినప్పటి నుంచి శివ ఉపాసన వల్ల పుట్టాడు కదా, శివభక్తికి ఒక రూపం వస్తే వీడా అన్నట్టుగా ఉండేవాడట. వడలంగల్ల విభూతి పూతా పులితోడ్డాము అల్లాడు కింజడలు ఆత్మైక విచార నిశ్చల దృగజాతంబులు. చిన్నప్పటి నుంచి శివుడు ఎలా ఉండాలో అలా ఉండాలనుకునేవాడట. ఒళ్ళంతా తెల్లగా విభూతి పోత పూసుకునేవాడు. పులితోలు శివుడు వడ్డాణంగా కట్టుకుంటాడు, అలాగే కట్టుకోవాలనుకునేవాడట. నాకు ఏనుగు చర్మాలు పట్టండి కట్టుకుంటాననేవాడట. వస్త్రం కింద కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నిరంతరం ఆత్మధ్యానం చేసేవాడు. శివోహం శివోహం సదా శివోహం అంటూ చరించేవాడు. ఎల్లప్పుడూ నేనే శివుణ్ణి అంటూ ఉండేవాడు. శివుడు లింగం కనపడితే చాలు సాష్టాంగ దండ ప్రణామం చేసేవాడు. శివాలయంలో తీర్థం తీసుకునేవాడు, శివాలయాలకే ప్రదక్షిణలకి పోయేవాడు. ఈ చరాచర జగత్తంతా శివుడు తప్ప మరోటేం కనపడకుండా పోయింది ఆయనకి. తింటున్నా తిరుగుతున్నా కదులుతున్నా మెదలుతున్నా ఏం చేసినా సర్వకాల సర్వావస్థల్లో పరమేశ్వర ధ్యానం చేసి ప్రపంచం మరిచిపోయాడు ఆయన. బ్రహ్మాది దేవతలు కూడా అభ్యసించలేని హరి హరభక్తి శివభక్తి ఒక రూపం ధరిస్తే ఆ రూపమే ఆయన అన్నట్టుగా ఉండేవాట. తనను తాను చూసుకున్నట్టే ఇతర ప్రాణులు చూసేవాట. మనం మన ఇంటికి ఎవరన్నా వస్తే వాడికి మాత్రం నీళ్ల కాఫీ ఇచ్చి మనకి చక్కెర కాఫీ ఇస్తూ ఉంటారు ఇళ్ళకి రాగానే. ఈయన అలా కాదట, వాళ్ళకి చక్కెర కాఫీ ఇచ్చి నాకు నీళ్ళు వేయండి మడ్డు వేయండి అనేవాట. నేను ఒక ఇంటికి వెళ్ళేవాడిని, వెళ్ళగానే ఆవిడ ఆప్యాయంగా ఒక టీ ఇచ్చి వాళ్ళు ఆయనకు టీ ఇచ్చేది. ఆయనకి తెలియక నాకు టీ వచ్చేలోపు ఆయనకి ఇచ్చి టీ నాకు ఇచ్చాడు. బ్రహ్మాండంగా ఉంది రోజు దిక్కుమాలిన టీ ఇచ్చేది, వాళ్ళు భలే ఇచ్చింది టీ అనుకున్నాను నేను. తీరా చూస్తే ఆయనకి ఇచ్చిన టీ ఆయన తాగుతూ ఇదేంటే దౌర్భాగ్యాల ఈ టీ అన్నాడు. అరే మీకు ఇచ్చిన టీ ఆయనకి ఇచ్చేసారా అంది ఆవిడ. అప్పుడు విషయం బయటకు వచ్చింది. అంచేత కొంతమంది అంటే ఇంటికి రాగానే భర్త గారికి చక్కని టీ ఇచ్చి దౌర్భాగ్యుడు వీడు అనుకుని గురువు గారికి ఏమో వేరే టీ, అంటే మట్టి ఉంటుంది కదా ఆ మట్టిలో నువ్వు 100 సార్లు నీళ్లు వేసి అందులో ఇంటి పాలు చొక్కోసి ఇస్తూ ఉంటారు. అలా కాకుండా ఈయన తనకంటే ఇతరుల్ని ప్రేమగా చూసుకునేవాడు. అడుగు పొడుగు అంతా తాను తిన్నా పై అత పదార్థం అంతా అతిథులకి పెట్టేవాడు. తన ఇంటికి వేయించేసిన మహానుభావులందరూ విష్ణు స్వరూపులు శివస్వరూపులు ఆయనకి. అంత జ్ఞానంతో ఉండేవాడు ఆయన. పెద్దలు ఎవరైనా కనబడితే శిరస్సు వంచి భక్తితో నమస్కారం చేసేవాట, వినయంగా నమస్కరించేవాట. మళ్ళీ ఎక్కడ రవ్వంత అహంకారం లేకుండా. పరస్త్రీలను చూస్తే తల్లులను చూచినట్టుగా నమస్కారం చేసేవాట. తల్లికి తండ్రికి ముందు నమస్కారం చెయ్యాలి. ప్రత్యక్ష దైవాలు, తల్లిదండ్రులకు నమస్కరించిన తర్వాత ఏ పనన్నా చేసేవాడే. ఎంత దౌర్భాగ్యుడైనా తండ్రిని అవమానపరచకూడదని కదా శాస్త్రం. అంచేత పొగడపోయినా పర్వాలా, అహంకారంతో తిట్టకూడదు. అందుకని చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు పూజించేవాడు. విద్యాభ్యాసానికి పంపారు అతనికి. గురువుల దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ మహాత్ముడు సరస్వతికి మారు రూపం. అందుకనే ఏం చెబితే చాలా తేలిగ్గా వచ్చేసేవాడు ఆయన. సంస్కృత భాషలో మహాపరిజ్ఞానం సంపాదించాడు. అనునిత్యం ఊళ్ళో ఉండే పార్వతీ పరమేశ్వరుల ఆలయానికి వెళ్ళేవట, స్వయంగా అభిషేక దృశ్యాలు చూసి తీర్థప్రసాదాలు సేకరించి శివుడి భక్తి శ్రద్ధలతో ఏదో ఒక శ్లోకం, ఏదో ఒక ధ్యాన శ్లోకంతో అలా ధ్యానం చేస్తూనే ఉండేవాడట. ఇలా కాలక్షేపం చేస్తుంటే కొడుకు పెరిగే కొద్దీ ఆ తల్లికి ఒక బెంగ పట్టుకుంది. ఇప్పుడు పెరుగుతున్నాడని ఆనందిస్తారు ఎవరన్నా, ఈవిడికి ఏమిటి బెంగ, ఆయుర్దాయం తగ్గిపోతుంది దగ్గరకు వస్తుందని. ఏడేళ్ళు వచ్చాయి, ఇంకొక ఏడాది గడిస్తే వీడు వెళ్ళిపోతాడు. అందుకని భయం పట్టుకుని ఏం చేయాలా అనుకుంటున్నారు తల్లిదండ్రులు. ఇంతలో అనుకోకుండా నారద మహర్షి ఏం చేశాడు, సరిగమ్మ పదని సంయస్సరంబుల మహతి నభోవాయునిగతి మొరయ్యా భాగీరథి పయ పరిపూర్ణ మణిక మండలువు హస్తంబున చెలువు మిగులా ప్రణవ మంచాక్షరీ భసిత త్రిపుండ్రాంగ భాగం బులు. ఆయన చేతిలో మహతి అనే వీణ మీటుతున్నాడు. అందులోంచి సరి గమ పద నిసాని 8 అక్షరములకి బదులుగా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరీ మంత్రమే చేస్తున్నాడు ఆయన. హరికథలు పాడుతూ ఉంటే ఈ మహతి నుంచి వచ్చే మధురమైన గానం ఆకాశాన్ని భూమిని నింపేస్తున్నది. చేతిలో కమండలం ఉన్నది, అది మణికమండలం. బంగారంతో తయారు చేసి మణులు దానికి తాపడం చేశారు. ఈ మణికమండలములో భాగీరథి జలం, ఆకాశగంగా జలం పోశాడు ఆయన. ప్రణవ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఇక ఎప్పుడైనా స్ఫటికమాల ఉంటుంది ఆయన చేతిలో జపం చేయడానికి. ఈ స్ఫటిక మంత్రంతో కూడినటువంటి అక్షమాల కర్ణ శుష్కులికవిరేలాగా చెవులకు ధరించేట. జపం చేయడానికి అవకాశం లేనప్పుడు చెవులకు తగిలించుకుంటారు ఈ జపమాల. అలా జపమాల చెవులకు తగిలించుకున్నాడు. జడలు మోక్ష ద్రుపల్లవ శంక చేయ. ఆయనేమో తెల్లగా ఉన్నాడు, తల మీద ఉన్న జడలు ఎర్రని చిగురు ఆకుల్లో ఉన్నాయి. అప్పుడే పుట్టిన చిగుళ్ళు ఎంత ఎర్రగా ఉంటాయి అలా ఉన్నాయి. మోక్షమిచ్చే చెట్టు నారదుడు, ఆ చెట్టుకి పుట్టిన చిగుళ్ళు ఈ జుట్టు అలా ఉంది. పైనుంచి కిందకి వచ్చాడు. గగనము నుండి వచ్చిన ఆకస్మికముగా, ఆకస్మికంగా వచ్చాడు ఆయన. దేహకాంతుల కాల చంద్రికలనీనా, శరీరం నుంచి వస్తున్న కాంతి వెన్నెలలో ఉంది. అది కూడా ఇటువంటి అకాల చంద్రిక. చంద్రికలు అంటే వెన్నెల. వెన్నెలు ఎప్పుడూ రాత్రిపూట ఉంటాయి, కానీ ఈయన పగలొచ్చాడు. పగటిపూట చంద్రుడి వెన్నెలు వచ్చిందేమిటి మన ఇంటికి అన్నట్టుగా ఉన్నది ఆ శరీర కాంతి. అటువంటి మహానుభావుడు రాగానే భక్తితో శ్రద్ధతో ఈ దంపతులు పిల్లవాడితో కలిసి నమస్కారం చేసేశారు. మహాత్మ ఇదిగో ఈ కుర్రవాడు మా అబ్బాయి అని మొక్కించి, నీకు తెలియందేమీ లేదు, చింతాక్రాంతులమై ఉన్నాం, పరమేశ్వర వ్రతంలో రవ్వంత దోషం చేసిన కారణంతో అల్పాయుష్కుడైన కొడుకు పుట్టాడు, ఎనిమిదో సంవత్సరం నిండగానే వీడు డామ్ అంటాడు. అది తల్లిదండ్రులకి బెంగ ఎంతకంటే ఒకటి. అసలు కొడుకులు లేకపోయినా పర్వాలా, తీరా కొడుకులు పుట్టాక వీళ్ళకి ఆయువు లేకపోతే, బలం లేకపోతే, బుద్ధి లేకపోతే ఆ తండ్రికి ఎంత బాధ. ఈ కుర్రవాణ్ణి ఎలా గండం నుంచి బయట పారేస్తావో తెలియదన్నట్టు. నారదుడు అన్నాడు, అన్నిటికంటే చాలా గొప్ప మార్గం ఒకటి ఉందయ్యా విర్రాడా, పెద్దల దేవనది, మహానుభావుల దేవన వస్తే ఎంతటి వాడికైనా దోషాలు పోతాయి. ఎనిమిదో సంవత్సరం వీడికి పుట్టినరోజు పండుగ బాగా చేసి ఆ పుట్టినరోజుకి కౌండిన్య, అత్రి, మరీచి, భృగు, కణవ, విశ్వామిత్ర, మైత్రేయ, మార్కండేయుడి కోసం వాళ్ళందరినీ పిలిపించి ఆ ఋషుల్ని. ఆ ఋషులంతా వచ్చి దీవిస్తారు. తర్వాత ఏం మారుతుందో చూ. ఎవరికి వీడి ఆయువు రహస్యం చెప్పక, ఆయువుకు సంబంధించిన రహస్యం చెప్పకుండా పుట్టినరోజు బాగా జరుపుతున్నామను, 3 రోజుల ముందు, పుట్టినరోజుకు ముందు అనేక రకాల వ్రతాలు, అభిషేకాలు ఇవన్నీ చేయించి అయిపోయిన తర్వాత కుర్రవాడి చేత ఒక్కొక్కరికి నమస్కారం చేయించు. మహానుభావులు దీవిస్తే ఈ సృష్టిలో ఏదైనా జరుగుతుందట. పెద్దలకి చాలా గొప్ప వాక్శక్తి ఉంటుంది. అందులో ఎటువంటి పెద్దలై ఉండాలి? యుద్ధరణి, యుద్ధ విద్య, వృద్ధ వయో, వృద్ధ ధర్మ, వృద్ధ ప్రజ్ఞ, వృద్ధ ప్రశస్త మతగత బుద్ధులు, భవమోహమేమి వందరుగానం. ఈ భూమి మీద కొన్ని రకాల వృద్ధులు ఉన్నారు, వాళ్ళు పెద్దలంటే. ఏ రకం వృద్ధులు? ముందు యుద్ధ విద్య వృద్ధ, బాగా చదువుకున్నవాడు గొప్ప వృద్ధుట్ట, వాడికి విలువ ఎక్కువ. మంచి పండితుడు కుర్రాడైనా సరే వాడు విద్యా వృద్ధుడు, విద్యతో వృద్ధుడు అన్నమాట. వయస్సుతో సంబంధంలా బాగా చదువుకోవడమే వాడికి జ్ఞానం ఇస్తుంది. ఆ రకంగా వాడు విద్యా వృద్ధుడు. వాడికి నమస్కారం చేయించే వరకు తన పాండిత్యం ఉంటుందిగా లోపల, ఆ పాండిత్యం వల్ల సరస్వతి వల్ల దేవన ఇవ్వగానే ఆ దేవన ఫలిస్తుంది. రెండవది ధర్మం. ధర్మం కూడా వయస్సు కంటే గొప్పది. ధర్మ వృద్ధ, ధర్మం వల్ల కూడా వృద్ధులవుతారు. నిత్యం ధర్మాచరణ చేసే మహానుభావుడు ఏమంటే అది అయిపోతుంది. ఆపై మూడవది ఏమిటి? జ్ఞానం, తెలివితేటలు. తెలివితేటల వల్ల, విజ్ఞానం వల్ల కూడా వాడు వృద్ధుడవుతాడు. ఎవడి దగ్గర మంచి ప్రజ్ఞ ఉంటుందో, ఏ విషయమైనా చెప్పగానే అవగాహన చేసుకునే తెలివితేటలే గొప్ప వార్ధక్యం ఇస్తాయి. ముందు చదువుకోవాలి, తర్వాత ధర్మం ఉండాలి, ఇది మంచా చెడ్డాన్ని తెలియజేసేటటువంటి తెలివి ఉండాలి. ఆపై వయోవృద్ధ, వయస్సు రీత్యా వృత్తులు. ఈ నలుగురిని ఓ చోట కూర్చోబెట్టి పక్కన, ముందు ఎవరిని కూర్చోబెట్టాలన్నారు? పండితులు. తర్వాత ధర్మాత్ములు. మూడవది మంచి సూక్ష్మ జ్ఞానం. కొంతమంది చదువుకోకపోయినా తెలివితేటలు చాలా గొప్పవి, ఏం చెప్పినా అర్థం చేసుకోగలరు. ఆపై వయోవృద్ధులు. ఈ 4 రకాల వాళ్ళని 4 రకాల ఆసనాలు ఇచ్చి 4 వరుసల్లో కూర్చోబెట్టు. కుర్రవాడిని వరుసగా వాళ్ళందరికీ నమస్కారం చేయించడానికి పంపు. వాళ్ళంతా దీవిస్తారు, ఆ దేవనలు ఫలిస్తాయి. సాధారణంగా ఏమంటారు? చిరంజీవి భవ అంటారుగా, ఆయుష్ అభివృద్ధి రస్తు అంటారుగా, ఆయుష్ పెరిగిపోతుంది అంతే. అనగానే ఓ ఇదే అన్నారట. ఆ ఏడంతా కుర్రాడి చేత బాగా జపాలు తపాలు చేయించారు. స్వయంగా నారదుడే ఈ కుర్రవాడికి మంత్రోపదేశం చేశాడు. ఓం నమశివాయ, ఈ విధమైన ప్రణవ పంచాక్షరీ మంత్రాన్ని నారద మహర్షి ఉపదేశం చేశాడు. ఆ రోజు నుంచి కుర్రవాడు భక్తి శ్రద్ధలతో ప్రణవ పంచాక్షరీ మంత్రాన్ని అటు సూర్యుడు ఇటు పొడిచినా వేడ తప్పకుండా చేస్తూ ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు కాలకంఠుడు తనతో కంఠం కలిపినట్టు అనిపించేది, అతనికి శివుడు స్వయంగా కంఠం కలిపినట్టు అనిపించేది. ఒక్కొక్కప్పుడు శివుడే శివలింగంలోంచి ఎదురుగుండా ఈయన నీళ్లు పోస్తుంటే ఆ నీళ్లు సేకరించినట్టు అనిపించేది. ఒక్కొక్కప్పుడు శివుడు పక్కలోనే శయనించేసినట్టు అనిపించేది ఇతడికి ఆ మంత్రం జపిస్తూ ఉంటే. ఆ విధంగా తిరుగుచు, కుడుచుచు, లేచుచు, అరుగుచు, త్రావుచును, వినుచు, అనవరతంబున్ హర 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 ఎని అతడు జగాదుల మరచన్. తిరుగుతున్నా, కూర్చున్నా, తింటున్నా, త్రాగుతున్నా, నడుస్తున్నా, కదలుతున్నా, మెదలుతున్నా, సర్వకాల సర్వావస్థల్లో హరహర హరహర అనుకుంటూ ప్రపంచాన్ని మరిచిపోయాడు ఆయన. క్రమక్రమంగా 7 సంవత్సరాలు పూర్తయి, 8వ సంవత్సరం నిండుతోంది. 8 సంవత్సరాలు నిండడమే, పుట్టినరోజు 8 నిండడం, ఆ తర్వాత వీడికి ఇబ్బంది వస్తుంది. అందుకని 8వ సంవత్సరం ఇంకా 3 రోజులలో పూర్తవుతుందనగా ఈయన చెప్పిన ప్రకారంగా ఒకరోజు ఉదయం పూట అభిషేకాదులు శివుడికి చేయించిన తర్వాత ఎక్కడెక్కడ మహర్షులకి వార్త పంపేట, మహర్షులారా మా పుత్రుడు భక్తి శ్రద్ధలతో శివార్చన చేస్తున్నాడు, ఆ అర్చనకి పెద్దలు రావాలి, మహాత్ములైన వాళ్ళందరూ వచ్చి ఆశీర్వచనం ఇవ్వండి అని కబురు పెట్టాట. ఎక్కడెక్కడి వాళ్ళు వస్తున్నారు, అగస్త్యుడు చాలా పొట్టివాడైనా గట్టివాడని చెప్పుకున్నాం, ఆయన కూడా వచ్చాడు ఆ అద్భుతమైన కార్యక్రమానికి తన భార్యతో పాటు. ఒకవైపు నుండి లోపాముద్రా సమేతుడై అగస్త్యుడు అరుంధతితో కలిసి వశిష్ఠ మహర్షి జమదగ్ని కణ్వుడు ఇటువంటి మహర్షులంతా వస్తున్నారు. వీళ్లతో పాటు అత్యంత దీర్ఘాయువైన దీర్ఘతముడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రపంచ ప్రళయకాలంలో కూడా భూమిని చూసినవాడు. ఆయన సమస్త సముద్ర జలాలు ఒకేసారి ముంచెత్తేస్తాయి ప్రపంచాన్ని, ఆ సమయంలో భూమి కూడా ఉండదు, ఆ సమయంలో భూమిని చూసినవాడట ఆయన మహానుభావుడు. అటువంటి మహానుభావుడు దీర్ఘతముడు వచ్చాడు. వీళ్ళందరూ నారద మహర్షిని వెంట పెట్టుకుని అక్కడికి వస్తున్నారట. వస్తూ ఉంటే వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు, భూమి మీద మహాత్ముడు జ్ఞాని ఆయన పుట్టాడు, పుట్టినప్పటి నుంచి పరమేశ్వర సంకీర్తన తప్ప మరొకటి ఎరగడట. ఎంతమంది పుట్టరు, వ్యసనాలకు గురయ్యేవాళ్ళు లేదా అహంకారులు, ఏదో పేరుకు మాత్రం దైవ దర్శనం చేసి సర్వకాల సర్వావస్థల్లో దైవాన్ని సంపూర్ణంగా నమ్మని వాళ్ళు, అసలు దేవుడే లేడనే నాస్తికులు ఎందరున్నారు, కానీ ఈ కుర్రవాడికి ఉన్న బుద్ధి మరొకటి లేదు. కాలకంఠుని కఠోర హుంకార గర్జనలతో యముణ్ణి కూడా దూరం చేయగలిగేంత గొప్పవాడట మహానుభావుట. చూద్దాం, కుర్రవాడు బాలుడైనా పండితుడు పూజ్యుడు, బాలుడయ్యును పూజ్యుండు పండితుండు అనుకుంటూ మెచ్చుకుంటూ వస్తున్నారు వాళ్ళు. వాళ్ళంతా అలా వస్తూ ఉంటే వాళ్ళతో పాటు ఆదిశేషుడు కూడా మారు వేషంలో వచ్చాట. అసలు ఏం జరుగుతుందో చూద్దామని ఏకంగా ఆదిశేషుడు అంతటి వాడిని కూడా రప్పించుకోగలిగాడు ఈ కుర్రవాడు. వచ్చిన పెద్దలందరికీ చెచ్చర నమస్కరించాడు. వచ్చిన ముని పుంగవులకు చెచ్చరలేచుచును భక్తి శీఘ్రతతోడను వచ్చి ప్రణామంబుల గ్రత్సకత చేయుచుండే క్రమ్మరణతడు. వచ్చిన ఋషీశ్వరులందరినీ భక్తితో ఆహ్వానించి వినయంగా నమస్కరించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి త్రాగడానికి నీళ్ళిచ్చి వాళ్ళందరికీ ఆసనాలు ఇచ్చాడు. ముందుగా పుష్పాలు పాదాల మీద వేశాడు, గోవుని దానమిచ్చాడు, అందరికీ మంచి మధువు తేనె ఇచ్చాడు త్రాగడానికి, తెల్లని బట్టలు ఇచ్చాడు, వాళ్ళందరినీ పూజించాడు. 8వ సంవత్సరపు పుట్టినరోజు అలా పూర్తి అయ్యి అవ్వకుండా ఉండడానికి ముందు 3 రోజుల ముందు నుంచి కూడా కుర్రవాడి చేత పరమేశ్వరుడికి సంబంధించిన జపాలు తపాలు అన్ని చేయించి పుట్టినరోజు నాటికి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉండే పెద్ద పెద్ద మనుషులందరినీ కూడా మహానుభావులందరినీ పిలిపించాట. అందులో వశిష్ఠుడి వంటి విశిష్టులు ఉన్నారని కూడా చెప్పుకున్నాం. మహాత్ములంతా వేయించేశారు. వాళ్ళు రాగానే ఈ కుర్రవాడు ఒక్కొక్కరికి వినయంగా పాదాలకి నమస్కరించాడు. పెద్దల బొడగన్న మృత్యునికి ఇవడి చేరి నమస్కృతులు చేయువాడు. పండితులు జ్ఞానులు మహాత్ములు కనబడగానే వాళ్ళనే పెద్దలు అంటాం. ఎప్పుడు కూడా పెద్దలు అంటే ఎవరు అంటే విచక్షణ జ్ఞానం కలిగిన వాళ్ళు, సకల పురాణాలు ఇతిహాసాలు మొదలైనటువంటి వాటిల్లో ఆరితేరిన వాళ్ళు, వేద వేదాంగ పారంగతులు, అటువంటి మహాత్ములందరూ పెద్దలే. వాళ్ళకి వినయంగా నమస్కారం చేశాడు. ఒక్కొక్కళ్ళు చిత్రం ఏంటంటే ముందు వశిష్ఠుడు దీర్ఘాయుష్మాన్ భవాన్ దీవించాట. అక్కడ నుంచి వరుసగా ఒకరి తర్వాత ఒకరు మొదలుపెట్టారు దేవనలు. అందరూ ఆయన్ని మంచి ఆయువు గలుగాక ఆయువు గలుగాక అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసపెట్టి దీవిస్తూనే ఉన్నారు. అన్ని విని కుర్రాడు చిరునవ్వు నవ్వుతున్నాడు, వాళ్ళ నాన్న నవ్వుకుంటున్నారు, తల్లి నవ్వుతున్నా లోపల కొంత బెంగ ఉంది. కొన్ని ఎలా ఉంటాయంటే, నీతి జయిస్తుంది, ధర్మం జయిస్తుంది, మహాత్ముల ఆశీర్వచనం ఫలిస్తుందని తెలుసు, అయినా పని అయ్యేదాకా బెంగే కదా, తప్పదు, అది మానవ సహజం. వీళ్ళ అమ్మకి వాళ్ళు ఆయుష్మాన్ భవన్ దీవించినప్పుడు ఈ కుర్రాడికి ఆయువు పెరుగుతుందనే నమ్మకం ఉండి కూడా వాడు బతికిదాకా వాళ్ళు లోపల బెంగే. ఆ బెంగ లేకపోతే మానవుడే కాదు. క్రమక్రమంగా అందరి దేవనులు అయ్యాక నారద మహర్షి ఒక్కసారి పెద్ద పెట్టును నవ్వాడు, వికటాట్టహాసం చేశాడు. ఒక ముక్కలో చెప్పాలంటే పక్కవాడిని పొడిచి నవ్వుతారు డొక్కల్లో కొంతమంది, అలా నవ్వాడు ఆయన. ఏం మహర్షి పరిహాసమా, ఇంతమంది పెద్దలందరి మధ్యలో అంత నవ్వుతున్నావు అన్నారట వాళ్ళంతా. మరి నవ్వకేం చేయమంటారు, ఈ కుర్రవాడు నుదుట బ్రహ్మదేవుడు ఏం రాశాడో ఒకసారి చూడండి. ఈ 8వ పుట్టినరోజు అర్ధరాత్రి పూర్తయితే వీటాము అని రాశారట బ్రహ్మదేవులు వారు. ఒక మనిషి ఎంతకాలం బతుకుతాడో, ఏమేం పనులు చేస్తాడో, వాడి జీవితంలో కష్టం ఎప్పుడో, సుఖం ఎప్పుడో, నష్టం ఎప్పుడో, వినష్టం ఎప్పుడో, ఇవన్నీ కూడా ఈ నుదుట రాసేస్తాడు బ్రహ్మదేవుడు. ఆ రకంగా రాసేశాడు బ్రహ్మ. కాబట్టి 8వ సంవత్సరం ఇవాళ నడుస్తోంది, ఇది పూర్తి కాగానే వీడు చచ్చిపోతాడు. ఇంకా వాడికి ఉన్నది మహా అయితే 16-18 గంటలు మాత్రమే కాలం. ఇంత తక్కువ ఆయుష్ కలిగిన వాణ్ణి దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవి భవ అని దీవించావే ఇందరు ఋషులు, అందుకని నవ్వాను. ఏదో ఒకడు కాదు, కళ్ళు మూసుకుపోయినట్టుగా అందరూ దీవించారు. వశిష్ఠుడికి కాలం తెలియదా, విశ్వామిత్రుడికి తెలియదా, జమదగ్నికి తెలియదా, ఇంతమంది మహానుభావులు అందరూ తెలుసున్నవాడు కూడా ఇలా అనేశారు. ఇప్పుడు మీ మాటలన్నీ అసత్యమా సత్యమా? దోవనబోయేవాడు ఎవడో దీవిస్తే ఆ దేవనలు అవ్వాలని లేదు. కలియుగంలో ఉండే మానవుల దేవనలు అయితే ఆయా సందర్భాలను బట్టి, ఉపాసనా బలాన్ని బట్టి అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కానీ వీళ్ళంతా కృతయుగం నాటి వాళ్ళు, మహాత్ములు. నిద్ర, ఆహారం, అలసత్వం అన్నీ విడిచిపెట్టారు. నిద్ర విడిచిపెడితే ఎవరికైనా నిద్ర మహాభయంకరమైన అలసట తెచ్చిపెడుతుంది. అలసట వల్ల చురుకుతనం ఉండదు. కానీ వీళ్ళు మందకొడితనాన్ని, అలసత్వము అంటే మందకొడితనం అనవాడు, దాన్ని కూడా జయించారు, ఆహారం జయించారు. ఇంతటి మహానుభావుల మాట పొరపాటును కూడా పొల్లిపోదు కదా. కానీ శివుడు ఈ కుర్రవాడికి ఎవరి వరం ఇచ్చాడు, 8వ సంవత్సరం పూర్తయిన అర్ధరాత్రి తర్వాత వాడికి చావు తప్పదు. ఇప్పుడు శివవాక్యం నిజమవుతుందా, లేకపోతే మీ దేవనులు నిజమవుతాయా? శివాజ్ఞ లేదే చేమైనా కొట్టదని సామెత కదా. మరి ఆజ్ఞ ప్రకారం అయితే వీడు చావాలి. అప్పుడు ఈ ఋషులంతా పనికిమాలిన వాళ్ళు అయిపోతారు. ఇది ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్యలా ఉందన్నమాట. దేనికైనా పరిహారం ఉంది, కానీ దైవద్రోహానికి పరిహారం లేదట. ఇది దైవద్రోహం కూడా అవుతుంది ఒకవేళ మీరు దేవన చేస్తే అన్నట్టు. అనగానే వీళ్ళు కంగారు పడిపోయారు, ముచ్చెమట్లు పట్టాయి. తెలియక దీవించేసాం మా నోటమట. అలా దేవన కూడా ఇప్పించిన వాడు పరమేశ్వరుడే. ఇది శివాజ్ఞ లేకపోతే మనకెలా నోటి వెంబడి మాట రాదు కదా. ఏదో ఉంది, ఒక మహత్తరమైన కార్యక్రమం జరగబోతోంది అని వాళ్ళు గ్రహించారు. వెంటనే వీళ్ళంతా, నారద నవ్వడం కాదు, మాకు మార్గం చూపించు, ఇంతకాలం ఋషివాక్యంతు కర్తవ్యం అన్నారు, ఒక ఋషి ఏమంటే అది జరుగుతుంది, అదే ప్రకారం నడుచుకోవాలని చెప్పారు. ఇప్పుడు ఆ మాట వ్యర్థమయ్యి రేపటి నుంచి ఋషుల ముఖాలు చూడరు ప్రజలు, మా తపస్సే వ్యర్థమవుతుంది. మేం దీవించిన దేవన శాశ్వతం అవ్వాలంటే ఏం చెయ్యాలో, ఈ గండం గడిచి పిండం బయటపడే మార్గం ఏమిటో చెప్పన్నారట. ఒక ఆవిడ తన కూతుర్ని ఆసుపత్రిలో చేర్చింది. ఆ కూతురికి పురుడయింది. వెంటనే ఈవిడ, అమ్మ దేవుడా, గండం గడిచి పిండం బయటపడింది, నీకు నమస్కారం అందిట. ఇంతలో పక్క నుంచి ఆవిడ భర్త అంటున్నాడు, గండం గడిచి పిండం బయటపడింది సర్లేవే, ముందు ఆ పిండానికి తండ్రి ఎవరు అమ్మాయిని కొనుక్కు అన్నట్ట. అంటే ఒక్కొక్కప్పుడు ఇదొక ఇబ్బంది వస్తూ ఉంటుంది, గండం గడిచి పిండం బయటపడింది అంటాం కానీ అసలు విషయంలో లేని పోనకూడదు. అంచేత ఇప్పుడు ఇందులోంచి మమ్మల్ని ఏదో రకంగా బయటికి నెట్టు అన్నారట. ఆలోచించాడు నారదుడు. ఆలోచించడం కాదు, ఆయన ముందే ఒక సిద్ధమైపోయాడు, ప్రణాళిక ఉంది ఆయనకి. మహాత్ములారా, ఋషులారా, బ్రహ్మదేవుడు ఏదంటే అది సత్యం అయి తీరుతుంది. ఇప్పుడు మనందరం కిక్కులు మనకుండా ఈ కుర్రాన్ని వెంట పెట్టుకుని మన యోగ బలంతో బ్రహ్మ దగ్గరికి పోదాం. ఎవరేం మాట్లాడకండి, నేను చూసుకుంటాను అన్నట్టు. ఇక్కడ నుంచి కళ్ళు మూసి తెరిచేలోపు అందరూ కలిసి పిల్లాడు రెక్కలుచ్చుకున్నారు, బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. బ్రహ్మగారు ఇలా యోగ నిష్ఠలో ఉన్నాడు, కాళ్ళ మీద పారేశారు, రే వీళ్ళు కాళ్ళ మీద పడిపోరా అని. ఎప్పుడు చాలా మందికి తెలియదు కానండి, ఎప్పుడు గురువు గారిని కదా పట్టుకోవాల్సింది, గురువు గారి భార్యను పట్టుకోవాలి. ఆవిడ్ని మెప్పించి ఆవిడ ఆశీర్వచనం పొందితే అన్ని శుభాలే అన్నారు. వీళ్ళు బ్రహ్మగారికి కాదు ముందు దండం పెట్టిస్తా, సరస్వతికి పెట్టించారు పక్కనున్న ఆవిడికి. చాలా మందికి ఆ టెక్నిక్ తెలియదు, ముందు ఎప్పుడు అమ్మనే పట్టుకోవాలి. సరస్వతికి నమస్కరించగానే ఈ సరస్వతి ఏం చేసింది, బ్రహ్మగారి కాళ్ళ మీద పడింది, పట్టాడు. ఆ బ్రహ్మ కళ్ళు విప్పేలోపి సరస్వతి ఏం చేసిందిట, బ్రహ్మ నాలికిని పట్టుకుందిట. మనం మాట్లాడాలంటే ఎవరి దగ్గర ఉంది శక్తి, సరస్వతి దగ్గర. ఏ జగన్మాత దివ్యానుగ్రహం ఉంటే మూగవాడు కూడా మాట్లాడతాడో ఆ సరస్వతీదేవికి ముందు దండం పెట్టడం వల్ల ఆవిడ వెళ్ళి బ్రహ్మ నాలుకను ఆవగించింది. బ్రహ్మదేవుడు కూడా అమ్మకి నమస్కారం చేసి పూజిస్తాడు. తన భార్యని పూజించేవాడు ఉత్తముడు అన్నారు. చాలా మందికి తెలియదు కానీ కట్టుకున్న భార్య కూడా దైవంతో సమానం. ఒక్కొక్కప్పుడు దేవతలా పూజించాలి, ఒక్కోసారి ఆవిడ చేత తన్నులు తినాలి, తింటే మంచిదన్నారు. అంచేది అప్పుడప్పుడు తెలియని వాళ్ళకి వస్తే చెబుతూ ఉండండి వీరన్న, ఆ వెనక వాళ్ళకి అనుభవం అనుకోండి. అంచేది చెప్పొచ్చేది ఏంటంటే, అందుకే మన స్తోత్రంలో కూడా యా కుందేందు తుషారహ రథవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపహ. అమ్మ సరస్వతీదేవి ఎలా ఉంటుందో చెప్పారు. కొంద మల్లె పువ్వుల్లా తెల్లగా ఉంటుందిట, ఇందు చంద్రుడిలా తెల్లగా ఉంటుందిట, తుషార మంచుల తెల్లగా ఉంటుందిట, ముత్యాల హారంలా తెల్లగా ఉంటుందిట, శుభ్ర వస్త్రాన్విత తెల్లని బట్టలు కొడుతుందిట. ఎప్పుడు తెలుగు బట్టలు అంటే ఆవిడ చాలా ఇష్టం. ఆవిడ చేతిలో వీణ ఉంటుంది, మరో చేతిలో దండం ఉంటుంది, ఈ రెండు ధరిస్తుంది. అక్షమాల అంటే జపమాల కూడా ధరిస్తుంది. తెల్ల తామర పువ్వు మీద శ్వేత పద్మాసన అన్నారు, తెల్ల తామర పువ్వు మీద కూర్చుంటుంది. తెల్ల తామర పువ్వుని సంస్కృతంలో పుండరీకం అని కూడా అంటాం, పుండరీకాసనం మీద కూర్చుంటుంది ఆ తల్లి. తెలియ కొంతమంది ఎర్ర తామర పువ్వు వేస్తారు, అమ్మ ఎప్పుడు తెలుపే. ఆవిడ శరీరపు రంగు తెలుపు, ఆవిడ బట్టలు తెలుపు, ఆవిడ చేతిలో ఉండే వీణ తెలుపు, ఆవిడ కూర్చునే తామర పువ్వు తెలుపు, ఆవిడ కంటి యొక్క ఈ పాపలు తెలుపు, నల్లగుడ్డు తప్ప మిగతా భాగం అంతా తెలిపే. సత్యం ఒక్క జుట్టు మాత్రం తెలుపు ఉండదు, బాగుండదు తెల్లగా ఉంటే. రిటైర్ అయిపోయాక మనకి తెలుపు వస్తుంది కాబట్టి మిగతా ఇది మాత్రం నలుపు అన్నమాట. అటువంటి తల్లి గురించి చెబుతూ బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిభై దేవైహి సదా పూజిత అన్నారు. ఆవిడ ఎవరెవరి చేత పూజింపబడుతుందిట, బ్రహ్మ మొట్టమొదట పూజించేది భర్త గారు, బ్రహ్మగారే నమస్కారం చేస్తారు, నాలుగు చేతులతో నమస్కరిస్తాట ఆవిడికి. అచ్యుత విష్ణుమూర్తి పూజిస్తున్నాడు, శంకర శివుడు, ప్రభృతిభి అండం ద్వారా వీడు ముగ్గురే కాదు, ఈ మొదలుకొని ఇంకా ఎంతో మంది దేవతల చేత, బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సమస్త దేవతల చేత నిరంతరం పూజింపబడుతోంది. ఒకరోజు రెండు రోజులు కాదు, సదా అంటే ఎల్లప్పుడూ పూజిస్తారు వీళ్ళు. ఆదివారం పూజిద్దాం, సోమవారం మానేద్దాం అంటే కుదరదు, అక్కడ 24 అవర్స్ పూజిస్తారట. అటువంటి తల్లి సా అంటే ఆమె మాం నన్ను సరస్వతి సరస్వతి పాతు రక్షించుగాక. నిశేష జాడ్యాపహ అన్నారు. జాడ్యము అంటే ఈ బుర్రలో చురుకుతనం లేకపోవటం. ఒక్కొక్కడికి అసలు బుర్ర వెలగదు, ట్యూబ్ లైట్ అంటామే ఇంకా ఏ లైట్ అని చెప్పాలి. అలా చురుకుతనం లేని వాడి యొక్క మందకొడితనం తొలగించి వెంటనే తెలివితేటలు ఇచ్చి తద్వారా ప్రజ్ఞ పెంచుతుంది. అటువంటి తల్లి పెంచుగాక. ఆవిడ భగవతి, సమస్త లోకాలకి ఈశ్వరి ఆ తల్లి. అంచేత బ్రహ్మగారి నాలిక మీద పట్టేసింది ఆవిడ. బ్రహ్మ కళ్ళు విప్పాడు, నమస్కారం చేసిన కుర్రాన్ని చూశాడు. అమ్మవారి ప్రేరేపణ వల్ల ఏమన్నాడు, అద్భుత ఆయుష్యిద్ధిరస్తు అన్నాడు. అద్భుత ఆయుష్ అంటే ప్రపంచ ప్రళయ కాలంలో కూడా చావు లేని స్థనం. ప్రళయకాలంలో చావు లేకుండా ఎవడనో ఉంటాడా, కాదు. అది కూడా నీకు ప్రపంచ ప్రళయ కాలంలో కూడా చావు ఉండకుండా ఉండుగాక అని బ్రహ్మగారు దీవించేశాడు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిజః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.